ప్రియమైన సర్వసరణంగా మన హిందూ మతంలో విగ్రహాలను ఆరాధిస్తారు. విగ్రహారాధన అనేది అవసరం, అది మనోనిగ్రహానికి ఉపయోగపడుతుంది. లేదా విగ్రహం మనకి భగవంతుని గుర్తు చేస్తుంది. సాధన చేసేటప్పుడు ఒక స్టేజ్లో ఆ శివరూపం కానీ విష్ణు రూపం కానీ గురు రూపం కానీ చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. ఇదే రూపం ఆకర్షిస్తుంది మానవుడి మనస్సుని. బాబా రూపం అండి, వెంకటేశ్వర స్వామి రూపం అండి, విష్ణు రూపం శివరూపం అండి. శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది రూపాన్ని చూస్తుంటే ఆనందపడుతుంది, శరీరం జలధరిస్తుంది. ఒక నేత్రాలకే కాదు ఆనందం, మొత్తం ఇంద్రియాలకి కూడా ఆనందం కలుగుతుంది రూపాన్ని చూస్తాను. ఉదయ నిగ్రహానికి మనో నిగ్రహానికి కూడా రూప ఆరాధన నామస్మరణ సహకరిస్తుంది. ఉద్దేశంతో మన పెద్దలు మన మహర్షులు ఋషులు ప్రాచీన కాలం కాంచి విగ్రహారాధన హిందూ మతంలో సనాతన ధర్మంలో ఏర్పాటు చేశారు. దేవుడి పని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమగా మనం పని చేస్తున్నాము, మన ఇంటికాడి పనులు కూడా అంత శ్రద్ధగా చేసుకోవాలి. మన ఇంటికాడి పని కూడా భక్తిగా చేయాలి. ఆ పూర్ణమైన అక్కడ మనస్సు పెట్టి చేస్తున్నావు లేదా, చూడలేని అక్కడ పెట్టి చేస్తున్నావు లేదా, లేకపోతే యాంతికంగా చేస్తున్నామో భగవంతుడు చూస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వసాక్షి సర్వజ్ఞుడు, భగవంతుడు ధర్మస్వరూపుడు. సైన్స్లో లోపాలు ఉండొచ్చు, లెక్కల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ధర్మంలో లోపాలు లేదు. అది మన మతానికి అసలు సనాతన ధర్మం అని పేరు. ధర్మాన్ని ఆచరించటం వల్ల మనసుకు నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా వైరాగ్యం వస్తుంది. తర్వాత మనం భూమి మీద అందరం ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. మన బుద్ధిలో ఏం దోషాలు లేవనుకోండి, ఊరికే మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పని లేదు మనకు. ఆ దోషాలు తొలగించుకోవడానికి భూమి మీదకి వచ్చాం అని శాస్త్రం మన బుద్ధిలో దోషాలు ఏంటో చెప్తున్నాయి. అంటే ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగించుకుంటే మన పునర్జన్మ రాదు, మన దుఃఖాలయంలోకి రావక్కర్లేదు. ఈ ప్రపంచం గురించి భగవంతుడు భగవద్గీతలో రెండు మాటలు చెప్పాడు, రెండు ఎగ్జెక్టివ్స్ వాడాడు. ఒకటి అశాశ్వతం, రెండు దుఃఖాలే. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మన చేత చూడబడుతున్నదండి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అంటే దుఃఖంతో నిండి ఉంది లోకం, ఇంకా దుఃఖంతో నిండి ఉంది. అంటే మీరు ఈ లోకంలో ఒక ట్రైనింగ్ అవడానికి వచ్చారు. ఈ పని ఏదో మీరు శ్రద్ధగా చేసుకుంటూ నన్ను పొందటానికి నా ఎన్ని భక్తి ఉంది, నాకు ఇష్టమైన కర్మ చేస్తూ సత్వగుణాన్ని పెంచుకుంటూ రాగద్వేషాలు తగ్గించుకుంటూ మీరు నాలుగు ఐక్యం కండి అని భగవద్గీతలో భగవంతుడు ఉపదేశించాడు. వేదంలో ఒక మాట ఉంది, నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకురా, చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకురా, మృత్యువు నుంచి అమృత స్థితికి నన్ను ప్రసాదించాలి. మనం ఏ వస్తువులకే పొందుదామనుకుంటున్నామో ఆ వస్తువు మన హృదయంలో ఉంది. దీన్ని సంపాదించాలనుకుంటున్నామో కష్టపడి అది మన హృదయంలో ఉంది. మన దేహాభిమానం వల్ల ఎక్కడో ఉందని అనుకుంటున్నాం, ఎక్కడో ఉందని మన హృదయంలో ఉన్న సంగతి మనకు గుర్తు రావటం లేదు. అలా చెప్పేవాడే హృదయం దగ్గరికి చేర్చేవాడే గురువు. మీరు నేను మనం అందరం చీకట్లోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తున్నాం, అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ మనకి లౌకికమైన పనులు కానీ అలౌకికమైన పనులు కానీ పూర్తి కావు. భగవంతుని దయ లేకుండా, భగవంతుడి అనుగ్రహం లేకుండా మన వల్ల ఏం చేయలేము, మన వల్ల ఏం అవ్వదు, ఏదో అవుతుందని అనుకుంటే అది మన అజ్ఞానాన్ని గుర్తు. మనం ప్రయత్నం చేస్తాం అంతవరకే, ఆ పని అవుతుందే అవ్వదు ఈశ్వరుడు స్వాధీనంలో ఉంది, ఈశ్వరుడు చేతిలో. ఆ హర్రి మర్రి అని కర్రి ఈ మూడు తగ్గించుకోమని పెద్దలు చెప్తున్నారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి హర్రీ పడుతూ ఉంటారు. హర్రి వర్రి అని కర్రీ, కర్రీ అంటే నూనె వేసిన కూరలు ఎక్కువ తినొద్దని. కొంతమంది నూనె ఎక్కువ వేసుకుని తినేస్తారు కూరలు, సరిపడి తినండి ఎక్కువ తినలేద్దని. టైంకి తినండి, ఆ టైంకి తింటున్న వాళ్ళు ఎక్కువ తినకండి, సరిపడి తినండి. వర్రి వద్దు, హర్రి వద్దు, కర్రీ కాడి జాగ్రత్తగా ఉండమని. అంటే ఎప్పడాలు ఇటువంటి నూనె వేయించిన వస్తువులు ఎక్కువ తినకండి, మీ సంతాన్ని పట్టుకుంటాయి, మీ సాధనకు అడ్డుకుంటాయని. సాధకులకి హర్రి వర్రి వద్దు, కర్రీలో జాగ్రత్తగా ఉండాలి. సాధకులకు మాత్రమే, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. కానీ మనకి మన హృదయంలో ఉన్నప్పటికీ మనకు దూరంగా ఉన్నాడు అనిపిస్తాం. కారణం మన అహంభావన, వ్యక్తి భావన. అత్యంత సమీపంగా మన ఇంద్రియాల కంటే, మన మనస్సు కంటే, మన తలంపుడి కంటే, మన శరీరం కంటే మనకు అత్యంత సమీపంగా ఉన్నవాడు భగవంతుడే. కానీ మనకున్న వ్యక్తి భావన వల్ల, మనకున్న అహంభావన వల్ల, మనకున్న అజ్ఞానం వల్ల, మనకున్న వేరు బుద్ధి వల్ల, మనకున్న భేద బుద్ధి వల్ల భగవంతుడు భగవంతుడు మనకి ఎక్కడో దూరముగా ఉన్నాడు అనిపిస్తుంది. అహంభావం తగ్గించుకుంటే భగవంతుడి దగ్గర పడతాం, అహంభావం పెంచుకుంటే భగవంతుడి దూరం. మన చేతిలో రెండు ఉన్నాయి, అహంభావాన్ని పెంచుకుని భగవంతుడికి దూరం అవటం, అహంభావం తగ్గించుకుని భగవంతుడికి దగ్గర అవటం అనేది రెండే మన చేతిలో ఉన్న పని. లేదా ఏదైనా మాట్లాడేది ఉద్దేశంగా మాట్లాడవద్దు, మీరు భగవంతుడు అలా మాట్లాడవద్దని చెప్తున్నాడు. ఉద్దేశంగా మాట్లాడుతుంటే మీరు ఇంటికాడి కానీ బయట కానీ మీరు ఉద్దేశంగా మాట్లాడుతుంటే మీ స్వరూపానికి దూరం అవుతారు, ర్యాష్ స్పీచ్ వద్దు అంటున్నాడు. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతుంటే అవన్నీ నిజం కాబోసం అనుకోకండి. మీ వల్ల ఏదైనా పని ఉంటే పని కోసం అలా పొగుడుతూ ఉంటారు, నిజం అనుకుంటే మీరు బోల్తా కొడతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. సర్వసాధారణంగా మానవ స్వభావంలో ఉన్న బలహీనత ఏంటంటే, ఎవరైతే మనం పొగుడుతున్నారో వాళ్ళంటే ఇష్టపడతాం. రావణాసురుడికి విభీషణి చెప్పిన మాత్రం నచ్చలేదు. వెంచేపు రావణాసురుడిని స్వాత్రం చేసి మాట్లాడితే ఆయనకి నచ్చి, రాముడు ఎంతటివాడు, లక్ష్మణ్ ఎంతటివాడు, వాడు ఎంతటివాడు, ఇది ఎంతటివాడు, ఇదే చాలా గొప్పవాడు అని రావణాసురుడికి చెప్తాంటే ఆ మాట నచ్చి రావణాసురుడికి. కానీ విభీషణుడు ఏం చెప్పాడంటే, అయిపోయింది అయిపోయింది, వాట్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్, జరిగిందేదో జరిగిపోయింది, ఎందుకు మన ప్రజలను మనం పాడు చేసుకోవటం, ఈ లంకను పాడు చేసుకోవటం, ఆ సీతమ్మ తీసుకెళ్లి రాముడి కథ చెప్పాయి, మన లంకలో సుఖంగా ఉండొచ్చు, లంకలో అందరూ ఐశ్వర్యంతో ఉన్నారు, నీ ఒకరి గురించి లంక అంతా పాడే పరిస్థితి వస్తుంది, ఎందుకో సీతమ్మ గొడవ మనకి, తీసుకెళ్ళి రాముడికి స్వాధీనం చేసి మనం అందరం సుఖంగా ఉండొచ్చు, యుద్ధం రాదు, వాళ్ళ చోటు మనకు పిలిచి అక్కర్లేదు, వైరం అక్కర్లేదు అని విభీషణ చేస్తే విభీషణ్ణి బయటకు పొమ్మన్నాడు రావణ. కొంతమందికి మంచి జరగాలి నచ్చవు, ఆ చెడు జరగాలి వచ్చితే ఏం చేయాలి, వాడి స్వభావం అటువంటిది. కొంతమంది చెడు మాటలు చెప్తా అంటే పాయసం నోట్లు పోసుకున్నట్టు వింటారు, మంచి మాటలు వింటారు, దాన్ని బట్టి వాడు స్వభావం ఎట్లా ఉండదో, వాడు లోపల ఉన్న పాపం ఎట్లా ఉండదో మనకు తెలుస్తాం. అది ఏ దోషాలు మన బుద్ధిలో ఏ దోషాలు ఏకాలి భూమి మీదకి రానమాట. మీరు మీరు చేయవలసిన సాధన మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, బాబాను స్మరించండి, నారాయణ స్మరణ చేయండి, ఏం చేసినా దోషాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జపం ధ్యానం విడిచిపెట్టకూడదు. అంటే ధ్యానం చేస్తంటే జపం చేస్తంటే పునర్జన్మలు తీసుకొచ్చే దోషాలు మన బుద్ధిలో ఉంటాయి. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు జపం చేస్తంటే, ధ్యానం చేస్తంటే, సత్పురుషులు సహవాసం చేస్తంటే తగ్గుతూ ఉంటాయి. సన్యాసం అంటే ఏం లేదు. మనం అందరం ఏమనుకుంటామంటే, మనం అందరం గృహస్థులని ఎడబట్టలు కట్టుకున్నాడు సన్యాసులను అనుకుంటాం. కేవలము మన కోసం మనమే ప్రార్థించుకుంటే వాడు గృహస్థుడు, ఇతరుల కోసం కూడా ప్రార్థించేవాడు సన్యాసి. మనం గృహస్థాశ్రంలో ఉన్న ఇతర క్షేమం కోరుకుంటే, వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటే, నా కోసం నేను ఎలా నా అభివృద్ధిని ఎలా కోరుకుంటున్నానో ఇతరుల అభివృద్ధిని కూడా అలా నేను కోరుకుంటే నేను గృహస్థాశ్రంలోనే సన్యాసితోడు సమానం. మీకు కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడంటే, కర్మ ఫలచ్చాది సన్యాసి, నువ్వు పనిచేయి, పనిచేసి నీకు వచ్చిన ఆదాయంలో కుటుంబానికి కొంత ఉపయోగించుకుంటూ సమాజానికి కూడా కొంత ఉపయోగించు, సామాజిక స్పృహ కలిగి ఉంది. అంటే నువ్వు కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తుంటే నువ్వు గృహస్థాశ్రంలో నువ్వు సన్యాసి, నువ్వు తెలబట్ల కట్టుకున్నాను, నువ్వు సన్యాసి. ఎందుకు మనకి జ్ఞానం రావటం లేదు? అందరికీ మనలో జిజ్ఞాస ఉంది, జ్ఞానం పొందాలని అందరికీ ఉంది. లేకపోతే మీరు ఇంతమంది ఎక్కడికి ఎందుకు వస్తారు, ఇంత శ్రద్ధగా ఇంటికి శ్రవణం చేస్తారు, జ్ఞాన సముపార్జన ప్రయత్నం చేస్తున్నాం, జిజ్ఞాస ఉంది, ముముక్షత్వం ఉంది, కానీ పొందటం లేదు. మీకు భగవంతుడు ఏం చెప్పాడంటే, రాగద్వేషాల కారణం అని చెప్తారు. కొంతమందిని చూసి ఇష్టపడతా ఉంటాం, కొంతమందిని చూసి అయిష్టపడతా ఉంటాం. ఈ ఇష్టం వల్ల మనసు బాహ్యముఖానికి పెడుతుంది, అయిష్టం వల్ల మనసు బాహ్యముఖానికి పెడుతుంది. ఈ రాగద్వేషాల వల్ల మనకేమవుతున్నాయో మనకు తెలియదు, మనకు తెలియకుండా మనకు మోహం పెరిగిపోతాం. రాగద్వేషాలు తగ్గించుకుంటా అంటే మోహం కూడా తగ్గుతుంది. రాగద్వేషాలు తగ్గించుకుంటే మోహం అంటే ఎలా ఉంటుంది, మోహం అంటే ఎలా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. రాగద్వేషాలు పెంచుకుంటా అంటే మోహం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు మోహం పెరుగుతుందో ముగింపులైనటువంటి జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. దానికి ఇంకా ముగింపు ఉండదు అర్జున అన్నాడు భగవంతుడు. ఏదో అధ్యయనంలో చెప్తాడు, నువ్వు మోహాన్ని రాగద్వేషాలు పెంచుకుంటే మోహం పెరిగిపోతాం. మోహం పెరిగిపోతా అంటే ముగింపు లేని జన్మ మరణ ప్రవాహంలో ఒక ముగింపు ఉండదు, దానికి ఒక కంక్లూజన్ ఉండదు, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. నిలబడు, ఆలోచించు, నేను చెప్పిన మాటలు ఆలోచించు, నేను చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని నువ్వు దాన్ని అర్థం చేసుకుని ఆచరించి బాగుపడు. కానీ చైతన్య స్థాయిలో మీకంటే కొంచెం, మీకంటే ఎక్కువ వాళ్ళతో మీరు సహవాసం చేయకండి. 40 మార్కులు వచ్చి పిల్లవాళ్ళు, 70 మార్కులు వచ్చి పిల్లవాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు బాగుపడతారు. ఇరవై మార్కులు ఉన్నారు కూడా సహవాసం చేస్తే ఆ 40 మార్కులు కూడా ఉండిపోతాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మీ పిల్లలను బాగా చదివిస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది చేసే స్నేహాలు మీరు పట్టించుకుంటారు. మీరు బాగా సంపాదించి ఇచ్చేస్తారనుకోండి మీ పిల్లలకి, వాళ్ళు చేసే స్నేహాలు మంచివి కదనుకోండి, మీరు బతుకుండగానే అదంతా ఆర్పేస్తారు. మరి చాలామంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, అసలు వాళ్ళు సంపాదించక్కలే, మనం సంపాదించి నిలబెట్టుకునే సంబంధం ఉందా లేదా, వాళ్ళకి వాళ్ళకి తెలివి ఉందా లేదా, వివేకం ఉందా లేదనే దాన్ని పట్టించుకోరు. ఏదో సంపాదించేస్తున్నాం అనుకుంటారు, మీ కళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఆర్పేస్తారు సంబంధం చేయడం జరిగేదండి. అంటే ఈ సంపాదన ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ సంపాదించబెట్టిన దానికి పర్వాలేదు, వాళ్ళు ఇంట్లో పిల్లలు పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు బయట పిల్లొస్తున్నాయి బాగుంటాయి, కుటుంబానికి ఉపయోగపడతారా, సమాజానికి ఉపయోగపడతారని అది మనకు అక్కర్లేదు. మార్కులు 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 అనుసరించి పేపర్ కూడా కొనేసి ముందుకు ముందుకు వెళ్తుంది. ఇంకా జపం ఏం లేదు, మార్కులు 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 మార్కులు. ఇంకా రామారావు కృష్ణారావు చెప్పారు, అది ఎవరు చూసిన ఏం చేసిన పర్లేదు, ఎన్ని దురలవాట్లు ఉన్నా పర్లేదు, ఆడికి 90 మార్కులు వచ్చేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఏది మంచి ఏది చెడు, ఏది సత్యం ఏది అసత్యం, ఏ మార్గం మంచిదని విచక్షణ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా ఏం ప్రయోజనం లేదు. అది డిస్క్రిమినేషన్ అవసరం, ఆ విచక్షణ అవసరం, డిస్క్రిమినేషన్. మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మంచిది, నేను ఏదో మీకు కొన్ని మాటలు చెప్తున్నాను, ఇందులో మనకు ఉపయోగపడే మాటలన్నీ మీ అంతా మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. నేను చెప్పినవన్నీ మీ సొంతం అవ్వవు, నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుంటే మీ సొంతం అవ్వండి. చదువు మంచిదే, అన్నీ మంచిదే, చదువు మంచిదే, ధనం మంచిదే, అన్నీ మంచిదే. ఆ చదువు వాడు బాగుపడటానికి ఉపయోగపడాలి, వాడి కుటుంబం బాగుపడటానికి ఉపయోగపడాలి, సమాజం బాగుపడటానికి ఉపయోగపడాలి. వాడు బాగుపడాలి, వాడి కుటుంబానికి కూడా వాడు చదువు ఉపయోగించాలి, సమాజానికి కూడా వాడు చదువుకున్న చదువు ఎంతో కొంత ఉపయోగించాలి. అప్పుడు ఈశ్వరుని దయకు వాడు పాత్రుడు అవుతాడు, వాడు చదువుకున్న ప్రయోజనం నెరవేరు. మనకు ఆలోచనలో స్పష్టత లేదు, మాటలో స్పష్టత లేదు, ప్రవర్తనలో స్పష్టత లేదు, శాంత చిత్తం లేదు, మాట్లాడితే ఉద్రేకంగా మాట్లాడుతుంది, ఉద్రేక రహితంగా మాట్లాడే అలవాటు లేదు. మీ హితం నేను కోరినప్పుడు, మీ క్షేమం నేను కోరినప్పుడు, మీ అందరి మీరు మీ అందరి మీరు మీ హితం భూతహితం, మీ అందరి క్షేమం నా మనసులో మీ పట్ల నాకు కోరి మీరందరూ బాగుపడాలి, మీ హితం మీ క్షేమం నేను కోరటం లేదనుకోని అనుకున్న మాట వచ్చి మీ ప్రసంగాలు కూడా అనవసరం. మీరు నాలో నేను ఆలోచించుకోవాలి, మీ క్షేమం ఎంతవరకు కోరుతున్నాను, మీ హితం ఎంతవరకు కోరుతున్నాను, అది కేంద్రంలో పెట్టుకుని నేను మాట్లాడితే మీకు ఉపయోగపడతాయి లేకపోతే ఉపయోగపడలేదు, టైం వేస్ట్, ఎనర్జీ. ఒక రచన చేసినంటే ఒక ప్రవచనం చెప్పినాను, ఆధ్యాత్మిక సాధనలో ఈ సాధన పురోగతిలో 150 మార్కులు ఒక ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే వస్తాయి. అంటే తిండి విషయంలో 150 మార్కులు మనం తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే 150 మార్కులు వస్తాయి. ఆహారం ఒకటి మాట ఒకటి జాగ్రత్తగా ఉంటాయి. నిద్ర కొంతవరకు అవసరం, అతిగా నిద్రపోతుంటే ఎవరైనా సాధన జాగ్రత్త అవస్థలో చేస్తారు కానీ నిద్రలో చేయరు. అంటే అతిగా నిద్రపోతుంటే మొత్తం సాధన టైం అంతా వేస్ట్ అయిపోతాం. ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుంది, మనం ఎక్కువ గంటలు నిద్రపోతున్నాం అనుకోండి, సాధన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నిద్రలో 8 గంటలు 10 గంటలు నిద్రపోతుంటే 10 గంటలు మనం సాధన నిద్ర అవసరం, కానీ ఇక్కడ నిద్రలో సాధన ఏమి సాధన. అలాగే మన శరీరం చనిపోయాక మళ్ళీ కొత్త శరీరం వచ్చి లోపల మధ్యలో సాధన ఏమి సాధన. వ్యవసాయానికి అద్దెల్లో పెరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంట్లో సామానం ఆ ఇంట్లో చేర్చుకోవటం, మళ్ళీ ఇల్లు ఖాళీ చేయడం ఆ ఇల్లు కడుక్కోవటం, ఇవి సరిపోతాయి ఎవరో 4-5 నెలలు. ఈ పాతిల్ని ఖాళీ చేయటం, ఓ లారీ మాట్లాడుకోవటం, ఏదో మాట్లాడుకోవటం, ఆ కత్తిడి మళ్ళీ కడుక్కోవటం, అది కడుక్కోవటం, ఇవి ఖాళీ చేయటం, ఈ సామానం అంతా అక్కడ చేసుకెళ్ళటం సరిపోతాయి. ఒక 2-3 నెలలకి సర్దుకోవటాలు అవి సరిపోతాయి. మేము అక్కడి నుంచి అడ్డుకోవడం దాన్ని మళ్ళీ జనాన్ని పోజేస్తాం. అలాగే ఈ శరీరం చచ్చిపోయిందో కొత్త శరీరంలోకి వెళ్ళేప్పటికి ఈ సామానంతా సర్దుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. ఇది 12 రోజులతో మర్చిపోతారు అనుకోండి, మనం ఇంట్లో వాళ్ళకి 12 రోజులతో మర్చిపోతారు, మనం చచ్చిపోయిన తర్వాత గది ఒకటి ఖాళీ అవుతుంది, వాళ్ళకి వాడుకుంటూ ఉంటారు. సరే మన సామానం సర్దుకునే వాళ్ళు 1 సంవత్సరం పడుతుంది. అంటే ఈ వాసన ఏమన్నా ఇక్కడ విన్నట్టండి, ఈ సామాన్లు ఇక్కడ వాసన ఎదుకున్న కోరికలు ఇవన్నీ అక్కడ మోసుకుని వెళ్ళి ఈ లోపల ఈ స్వర్గలోకానికి నాకలోకానికి ఇల్లు పంపుతూ ఉంటారు. అక్కడ అనుభవించే సాధన లోకాలు కాదు, ఈ సామానం అంతా సర్దుకుని కొత్త శరీరంలో చోటుకు 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఒకవేళ ఈ నరకలోకంలో కానీ స్వర్గలోకం కానీ ఎక్కువ కాలం చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరం ధరించి సాధన చేసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. మనకున్న తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఇది అలా ఉండాలనుకుంటాం, ఇలా ఉండాలంటే మనం ఎలా ఉన్నాం అలా ఉండాలో మనకు అనిపించింది అదే మాది, ఎలా ఉండాలనుకుంటాం ఇలా ఉండాలి. మానవుడు బుద్ధులు అనుకరణ ఎక్కువ, మానవుడు బుద్ధులు అనుకరణ ఎక్కువ, మన అందరం సాధన సరిగ్గా చేయలేకపోవడం కారణం బద్ధకష్టం. సామర్థ్యం ఎక్కువ మనలో, సామర్థ్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ.
వాళ్ళు సైకిల్ చెప్పుకోండి ఎలా ఉంటుందో సాధన అలా జరుగుతుంది. మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనకు ఓపిక అని చెప్పి, ఆరోగ్యం బాగుందని చెప్పి మన పని మనమే చేసుకోవాలి, కానీ ఇతరుల మీద ఆధారపడకూడదు. అంటే మనం అందరం పని తండ్రం కాకూడదు. అంటే మనకు మూడు కనిపిస్తున్నాయి, ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు లోకం. ఈ మూడాటిని రియలైజేషన్కి మన హృదయంలో ఒక సత్యం ఉంది. ఆ సత్యాన్ని ఆధునలోకి తెచ్చుకోవడానికి ఈ మూడాటిని ఉపయోగించుకోవాలి. మీ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, మనస్సును ఉపయోగించుకోవాలి, లోకాన్ని ఉపయోగించుకోవాలి. దాటి ప్రయోజనం అంతవరకే.
అయితే మనసుకాడ జాగ్రత్తగా ఉండాలి, చేతకాడ జాగ్రత్తగా ఉండాలి, వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనకు వచ్చి తలంపులను బట్టి మన స్వభావం ఏర్పడతా ఉంటాం. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రంలో ఏం చెప్పారంటే, విద్య వల్ల ధనం వస్తుంది, విద్య వల్ల కీర్తి వస్తుంది, విద్య ఉన్నవాడు యొక్క యశస్సు అంతా ప్రపంచంతో వ్యాపిస్తుంది. విద్య అన్నీ తెచ్చి పెడితే, కంఫర్ట్స్ తెచ్చి పెడుతుంది విద్య, ఇవన్నీ సెకండరీ. కానీ విద్య వల్ల మీరు సంపాదించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే శీలం. విద్య యొక్క గమ్యం, విద్య యొక్క లక్ష్యం శీలం కాపాడుకోవాలి. విద్య శీలం తీసుకురావాలని ముందు విషయం, మిగతా విషయం సెకండరీ. ఈ ధనం రావటం, యశస్సు రావటం, ప్రపంచంలో గౌరవం రావటం, సమాజంలో గౌరవం రావటం, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ విద్య తెచ్చిపెడుతుంది, కానీ విద్య వల్ల మీరు సంపాదించవలసిన ముందు శీలం. అంటే మనం శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడకూడదు. ఎవరితో స్నేహం చేస్తే మన ఆలోచన పెరుగుతుంది, మన హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, వాళ్ళతోటి సహవాసం చేయాలి. కాలక్షేపం స్నేహాలు చేయకూడదు. కాలక్షేపం కోసం స్నేహం చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు చైతన్యస్థాయి ఏమి లేదనుకోండి, మన చైతన్యస్థాయి కూడా తగ్గిపోతూ ఉంటాం. వాళ్ళని టైం తెల్లొచ్చు అంటారు, వాళ్ళ టైం వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు, మన టైం పాడు చేస్తూ ఉంటారు. తర్వాత మన గురించి మనకు ఒక అంచనా ఉండాలి. మేము ఎవరైనా స్వాత్రం చేస్తారనుకోండి, అన్నీ నిజమనుకోకూడదు. మీ గురించి మీకు ఒక అంచనా ఉండాలి. మీరు దాన్ని అంచనా ఉండి మనలో ప్లస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి చూసుకుని జాగ్రత్తగా అభివృద్ధిలోకి రావడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రావడానికి, చైతన్య స్థాయి పెంచుకోవడానికి, ఆనంద సాగరం, ఆ శాంతి సాగరంలో ఐక్యం రావడానికి మన చైతన్య స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటూ ఉంటాం. లైజే మాయ, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని మనకు తెలుస్తుండాలి. అది ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాం, కానీ ప్రయత్నం చేస్తే ఇప్పుడే వస్తుంది సంగతి మనకు తెలుగుతుండాలి. ఇన్ని జన్మల తరబడి, ఇన్ని శతాబ్దాల తరబడి ఏ వస్తువు కోసం మనం అన్వేషిస్తున్నాము, మనం అన్వేషించే వస్తువు, మనం తెలుసుకోవాలని కోరుకునే వస్తువు, దేన్ని తెలుసుకుంటే మనం సుఖం వస్తుంది అనుకుంటున్నా ఆ వస్తువు, మన హృదయంలో ఉన్న సంగతి మనం మర్చిపోయాం, పెర్మనెంట్గా మర్చిపోయాం. మీరు అన్వేషణ చేయమంటున్నారు, వెతకమంటున్నారు, వెతికితే వస్తువు దొరుకుతుందని చెబుతున్నారు. ఈ అన్వేషణ లక్షణం ఏమిటి, ఎలా చేయాలి? నువ్వు మనస్సును అనుకుంటున్నావు, నువ్వు మనస్సు కాదు. నువ్వు కాని దాన్ని కూడా నువ్వేనా అనుకోవచ్చు, అనుకున్నావు మాత్రమే నువ్వు అవ్వవు. నీ దేహం అనుకోవచ్చు కానీ నువ్వు కావు, మనస్సు కూడా అనుకోవచ్చు, నువ్వు మనస్సును అనుకోవచ్చు అది కాదు. నువ్వు ఏదైతే అవునని నీకు తెలుసుకునే వరకు నువ్వు కాని దాన్ని అవునని అనుకుంటా ఉంటావు. ఏ శాంతి నీకు తెలిసాక దానితో సమానమైన శాంతి లేదని తెలుస్తుందో, ఏ సుఖం నీకు తెలిసాక దానితో సమానమైన సుఖం లేదని తెలుస్తుందో, అటు సుఖాన్ని పొందు అర్జును. నీకందరికీ జ్ఞానం వస్తుందా రాదా అనుకోకుండా వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు నీకున్న వాసన వల్ల, నీకున్న అశాంతి వల్ల రాదేమో, రాదేమో అనిపిస్తుంది, వచ్చేస్తుంది. నీకు ఏదైనా ఏదైతే ఏదో కారణం వల్ల అశాంతిగా ఉందనుకోండి, ఏదైనా మనసులో ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఏ కుటుంబంలో ఏదైనా కష్టం ఉందనుకోండి, జ్ఞానం రాదేమో రాదేమో అనుకుంటారు. నీకు జ్ఞానం రాకపోతే ఇక్కడ రావాలనే సంకల్పం కూడా కలగదు. మీకు జ్ఞానం కలిగే యోగ్యత లేదనుకోండి, అర్హత లేదనుకోండి, ఇక్కడ రావాలనే సంకల్పం కూడా రాదు. శరీరానికి ఏదైనా రాగం వచ్చినప్పుడు ఇంకా తగ్గదేమో తగ్గదేమో అనుకుంటాం. అలాగే మనసులో ఎప్పుడైనా అశాంతి వచ్చినప్పుడు మనకి ఇంకా శాంతి రాదేమో, శాంతి రాదేమో అనుకుంటాం. ఎప్పుడు మీకు దుఃఖం కలుగుతాం అనుకోండి, శాంతి రాదు, తాత్కాలికంగా అలా అనిపిస్తుంది, కానీ మీకు అందరికీ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో దానికి కూడా శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది. జ్ఞానం సుఖం లేకుండా ఉండదు, శాంతి లేకుండా ఉండదు. అజ్ఞానం కూడా దుఃఖం ఉంటుంది, జ్ఞానం కూడా సుఖం ఉంటుంది. ఆ జ్ఞానానికి మీరు అందరూ వారసులై, మీరు భరించలేని సుఖం, భరించలేని శాంతి, భరించలేని ఆనందం ఈ జన్మలోనే పొందుతారు. అది భరించలేదు మీకు ఆ శాంతి, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతి సముద్రం, ఆనంద సముద్రం పొంగి మీ సహస్రానికి అందుతుంటే అనిపిస్తుంది మీకు ఇప్పుడే వస్తుంది అనుకుంటే, అప్పుడే వచ్చేసింది అంటే. ఎప్పుడే వస్తుంది అనుకోండి, ఇప్పుడే వస్తుంది, ఎక్కడే వస్తుంది అనుకోండి, ఎక్కడే వస్తుంది. మీకు ఆ లోచూపు కలిగించారు. ఆ లోచూపు నేర్చేవాడే గురువు. మీరు భగవంతుడి మీద కోపం తెచ్చుకోకండి. మన లేని భగవంతుడు ఎప్పుడైనా తిరుగుతూ ఉంటాడు. చెడ్డ పిల్లలు ఉంటారు, కానీ చెడ్డ తల్లి ఉండదని చెప్తారు శాస్త్రం. చెడ్డ పిల్లలు చాలా మంది ఉంటారు, కానీ చెడ్డ తల్లి లోకంలో ఉండదు. ఆడి పిల్లవాడు ఎంత చెడ్డవాడైనా ఆడి బాగు చేయడానికి చూస్తూ ఉంటుంది, మా పిల్లవాడు మంచివాడే బుద్ధిమంతుడని చెబుతాం. అది తల్లి ప్రేమకు గురు, ఎంతకంటే ఎక్కువ ప్రేమ భగవంతుడికి మన మీద ఉంది. అని ఎప్పుడైనా మన హృదయాన్ని చెడుగుతూ ఉంటాడు భగవంతుడు. ఎందుకు చెడుగుతాడు అంటే ఇష్టం లేక కాదు, ఆ హృదయాన్ని ఖాళీ. సోదర మహాశయగా సోదర సోదరి మహిళ, ఏ జన్మలో అయితే మన హృదయం ఖాళీ అవుతుందో ఆ జన్మలోనే మనకి ఆత్మజ్ఞానం కలదు. హృదయం ఖాళీ అవ్వకుండా జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. మన మనస్సుకి భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు మన మనస్సు ఎలా. భగవంతుడు ఎత్తివాడో మనకు తెలియదు, కానీ మనం ఎత్తివాడు భగవంతుడికి తెలుసు. హృదయంలో ఉన్నాడు, సమర్థనంగా లేడు, పని చేస్తున్నాడు. మనలాంటి గొప్పల కోసం ఆడంబరం కోసం పని చేయటం లేదు, మన వికార రహిత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనలో ఏ వికారాలు ఉన్నాయో లోపల మనకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు. ఆ వికారాలను తిరుగుతాడు, ఆ చెడుకిరా నీకు అర్థం కాకపోతే నీ అత్తగారు చేసి తిట్టిస్తాడు. నీకు మాటనే తల్లిని మాటను ఓర్చుకునే శక్తి అంత ఉందో లేదని ఎవడప్పుడు చేసి తిట్టిస్తూ ఉంటాడు. ఆయన కొంతమందికి నోరు మంచిది కాదు, ఆ నోరు మంచిది కాని వాళ్ళని కూడా భగవంతుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అలా అంతగా పెట్టాడు అక్కడ ప్రపంచం. ఇంట్లో 10 మంది ఉంటారు, ఆ 10 మంది 10 మనస్సులతో ఉంటారు. అంటే 10 మంది 10 అహంకారాలు ఉన్నాయని అంటారు. ఇంట్లో 10 మంది ఉంటే 10 అహంకారాలు ఉన్నాయి. అహంకారాలను సమన్వయం చేసుకుంటూ మనం జీవించాలి, అది మేనేజ్మెంట్. అది ఇంట్లో 10 మంది ఉంటే 10 అహంకారాలు ఉన్నాయని అంటాం. ఆ పావులు ఎప్పుడు మనకు బుసపడతాయో తెలియదు. అంటే 10 అహంకారాలు అంటే 10 మనం సమన్వయం చేసి జీవించాలి, అదే మేనేజ్మెంట్ స్కిల్. అది ఆ హృదయంలో తెలిపి మనం ఎందుకు తెలుగుతాడంటే మిమ్మల్ని బాధ పెట్టాను. మళ్ళీ మన హృదయంలో ఏ వికారాలు ఉన్నాయో ఆ వికారాలు తొలగించడానికి ఏదో వికారం తిరుగుతాడు. ఆ తిరిగినప్పుడు ఎంతో కొంత మనకు పెయిన్ వస్తుంది, ఎంతో కొంత ఆ పెయిన్ వస్తుంది. మళ్ళీ పెయిన్ భరించే శక్తి ఆయన ఇస్తాడు. భరించే శక్తిని ఇచ్చి వాటిని తొలగించి మీ హృదయాన్ని కడిగి శుద్ధం చేసి ఆయన తోడు సమానంగా చేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు వాడి భగవంతుడు. విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి కోపం లేదు అని రాశాడు. కోపాన్ని జయించిన వాడు జితక్రోధ అనేదో వస్తుంది అక్కడ మాట. విష్ణు సహస్రనామం మనం అందరం చదువుతున్నా ఎక్కువగా కూరలో గరిపిలాగా ఉంటాం. కూరలో గరిపి చాలా సేపు ఉంటుంది, కానీ కూర ఎక్కడ రుచి తెలియదు. అర్హత లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు శాస్త్రాన్ని సేవనం చేసిన అంటే విశ్వడు ఇక్కడ ఏడనుకుంటున్నాం, మన భర్త ఇక్కడ ఏడనుకుంటున్నాం, మన యజమాని ఇక్కడ ఏడనుకుంటున్నాం, మనకి జ్ఞానం ఇచ్చే స్వామి ఇక్కడ ఏడనుకుంటున్నాం. దానికి కారణం ఒకటే, మన అర్హత లేదు, యోగ్యత లేదు. కానీ నిజంగా లేకపోతే లేడనుకునే ఇబ్బంది లేదు, అది ఉన్నాడని గుర్తించడానికి తగిన యోగ్యత లేదు, అర్హత లేదు, ఆ స్థాయి లేదు మనకి. మెసేజ్ అంత బంగారం అనుకుంటాం, తెల్లగా మీరు పాలనుకుంటాం, అంతవరకు మనకు చేతనం కాదు. బుద్ధి సూక్ష్మత లేదు, సూక్ష్మ బుద్ధి లేదు, వివేకం లేదు. మన అన్నం పెంచడంలో పెంచుతున్నాం, శరీరం పెరిగింది, స్నేహితులు పెరిగారు, బంధువులు పెరుగుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. కానీ పెరగండి అలా వివేకం. మనకు వివేకంలో గ్రోత్ లేదు, జ్ఞానంలో గ్రోత్ లేదు, శరీరంలో గ్రోత్ ఉంది, బంధువుల్లో గ్రోత్ ఉంది, స్నేహితులు గ్రోత్ ఉంది, కాలక్షేపం చేయడానికి గ్రోత్ ఉంది. ఇలాగ కాలక్షేపం జనం ఉంది, 10 ఇంటి 32 అవుతున్నారు కాలక్షేపం జనం. కానీ జ్ఞానంలో ఎదుగుదల లేదు, వివేకంలో పోయింది, ఆ విచక్షణలో అసలు ఎదుగుదల లేదు, ఆ గ్రోత్ లేదు మనిషికి అసలు. ఎందుకు విష్ణు సహస్రనామాల్లో జత క్రోధమును జయించిన వాడు అది ఆకాంక్ష స్థితి వస్తుంది. శంకరాచార్య వారు ఏమని రాశారంటే విష్ణువు క్రోధమును జయించిన వాడు అంటే క్రోధము ఉన్నా కాదు నిగ్రహించుకుంటున్నాడని రాశారు ఆచార్యుల వారు. నిగ్రహం ఆగ్రహం కంటే నిగ్రహం మంచిది. అంటే నిగ్రహం వల్ల మనకు లోతులు పెరుగుతాయి, ఉదయం యొక్క లోతులు పెరుగుతాయి. దానికి భట్టవారు ఏం రాశారంటే భట్టవారు అంటే వైష్ణవ సాంప్రదాయం. భట్టవారు ఏమని రాశారంటే క్రోధమును నిగ్రహించుకుంటున్నాడంటే క్రోధం ఉంది కదా అక్కడ విష్ణువు కూడా, ఆయన క్రోధాన్ని జీవించడం కాదు, భక్తులు హృదయంలో ఉన్న క్రోధాన్ని జీవించే శక్తిని ఇస్తున్నాడని రాశాడు భట్టర్. ఎవరైతే భగవంతుడి భావాలను ఆశ్రయిస్తాడో, ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరించుకుంటున్నాడో, ఎవరైతే భగవంతుడి రూపాన్ని ధ్యానం చేసుకుంటున్నాడో, ఎవరైతే భగవంతుడి పట్ల తల ఉంచి ఉంటున్నాడు, భగవంతుడు చెప్పిన వాక్యం పట్ల ఎవరైతే తల ఉంచి ఉంటున్నాడో, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎవరైతే గుర్తిస్తున్నాడో, అటువంటి భక్తుడు హృదయంలో ఉన్న కామక్రోధాన్ని జయించడానికి శక్తినిచ్చి ఆ భగవంతుడి చేత జయింపు చేస్తున్నాడని భక్తులు రాశారు. భగవంతుని స్మరించగా స్మరించగా, భగవంతుని ధ్యానించగా ధ్యానించగా, ఆయన మన హృదయంలో ప్రవేశించి మన హృదయంలో ఉన్న కామక్రోధాలను రాగద్వేషాలను మన హృదయంలో ఉన్న మోహాన్ని బయటికి తోడేసే శక్తిని మనకు ప్రసాదిస్తాడు. ఆ బయటికి తోడేయడానికి శక్తి ఆయన ఇస్తాడు, మనం తోడేసామని అనుకుంటాం, అనుకంపం చేస్తాడనుకో. శక్తిని మనకు ప్రసాదించేది ఈశ్వరుడు, మన ప్రభువు, మన యజమాని, అందరికీ భర్త ఆయన. దేహాభిమానులు ఉన్నాడు ప్రతివాడు జీవుడు, చివుడికి పశుపతి నాకు పేరు ఉంది, పశువుడికి భర్త ఆయన. శరీరం స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా దేశాభిమానం నాటికి వచ్చేవాడు జీవుడు. ఈ జీవకోటికి అందరికీ పరమేశ్వరుడు భర్త. వాళ్ళు మనం ఐక్యమయ్యే వరకు మనకి శాంతి లేదు. నది వెళ్ళి సముద్రంలో ఐక్యమయ్యే వరకు నదికి శాంతి లేదు. ఒకటే పరుగు, ఒకటే ప్రవాహం. మా వంక చూడంటే చూడదు, మాతో మాట్లాడు, మాతో మాట్లాడు. అలా నదిని సముద్రంలో ఐక్యమయ్యే వరకు దానికి శాంతి లేదు. మన ఉదయం జన్మ పరంపర నుంచి, జన్మ పరంపర నుంచి ఎన్నో శరీరాలు ధరిస్తున్నాం, ఎన్నో శరీరాలు విడిచి పెడుతున్నాం. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం ఒకటే లేదు. మనకి మనకి పని శరీరం వచ్చింది అనుకోండి, ఈ శరీరం ఎంత బాగుంది అనుకుంటుంది. ఈ శరీరం ఎలా ముందుకోవాలి, ఈ శరీరాన్ని చావుకోవడం రాకూడదు అనుకుంటుంది. పని కూడా అలా అనుకుంటుంది, ఎంత బాగుంది ఈ బురద, ఎంత బాగుంది అనుకుంటుంది. మనం కూడా ప్రతి జన్మలో కూడా ఏ శరీరం వచ్చినా సరే, ఎటువంటి అగ్ని శరీరం, ఎటువంటి శరీరం వచ్చినా సరే, రోజు రోగాలతో జీవించుకునే శరీరం వచ్చింది, ఎంత బాగుంది ఈ బాడీ, ఎంత బాగుంది ఈ బాడీ, ఎంత బాగుంది. ఏ శరీరంలో మనం ప్రవేశించినప్పుడు ఆ శరీరం ఒకటే రీతి అనిపిస్తుంది, మిగతాదండి. ఆ శరీరం ఒకటే సత్యం, మిగతాదంతా అసత్యం అనిపిస్తుంది. అదే మా భగవంతుడు దయ లేకుండా మా మనకు దారి ఇవ్వదు, దారి ఇవ్వకపోతే భగవంతుడు మన ఐక్యం కాదు. ఆ దేహ వాసన అంత బడి. సోదర మహర్షి గారు, ఈ దేహంతో తాదాక్ష్యం పొందే ఈ తరంపును తొలగించుకోవడానికి మన కొన్ని కొన్ని పుణ్యబలం కూడా ఉండాలి. పుణ్యబలం ఉండాలి, గుణ సంపద కూడా ఉంటుంది. మనకి గ్రేట్ క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ క్వాలిటీస్. రామచంద్రమూర్తిని అరణ్యానికి వెళ్ళి రమ్మన్నారు. మన దేవుడు 5 రూపాయలకి అయితే పోతే మన ముఖంలో మార్పు వచ్చేస్తుంది. ఇంటికాడ ఎవరైనా తీస్తే మన ముఖంలో మార్పు వచ్చేస్తుంది. సినిమా యాక్టర్ల పాపం ఇంటికాడ దెబ్బలాడుకుని ఒకసారి సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే నవ్వు ముఖం పెట్టమంటాడు. ఆవిడ ఇంటికాడ చేసి పెట్టుకొచ్చి నవ్వు ముఖం ఆవిడకి రాదు. నవ్వు ముఖం పెట్టామా, నవ్వు ముఖం పెట్టామంటే అది పెట్టదో కట్టో కట్టో కట్ట అంటాడు. అది తీసే, దీన్ని తీసే అంటాడు. అంటే ఆ తలంపు ఇంటికాడ పేచీలు పెట్టుకొచ్చిన కదా ప్రభావం ఉంటుంది, ముఖం తొందరగా నవ్వు ముఖం రాదు. ఏంటి ఈ శరీరం ఎవరిదంటే మనసుది. అంటే మనసులో నవ్వు ఉంటే ముఖంలో నవ్వు వస్తుంది, కానీ మనసులో నవ్వు లేకపోతే ముఖం తొందరగా రాదు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మీరు ఎతన్ని ప్రేమిస్తున్నారో, ఎతన్ని ద్వేషిస్తున్నారో మీ ముఖాలు చూస్తే తెలుస్తుంది. మీ మనసులో ఉన్నది ఎంతో కొంత మీ ముఖం చెప్తా అంటుంది. కొంతమంది వికారాలు ఉండవు. రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి వెళ్ళి రమ్మన్నారు. వెళ్ళి రమ్మన్న వార్త చెవిలో పడ్డా కూడా ఆయన ముఖంలో వికారం కనపడలేదు. అందుకే దేవుడు కొంతమంది వెళ్ళొద్దని ఆయన సలహా చెప్పారు. ఏదో ముసలాడు అన్నాడు, ముసలాడు మాటలు పట్టించుకోకర్లేదా. ఆయన అన్న మాట పోషించడం నాకు ముఖ్యం కానీ రాజ్యాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదన్నాడు రామచంద్రమూర్తి. దశరథుడు అన్న మాట నిలబెట్టడం నాకు ముఖ్యం కానీ నేను రాజ్యాన్ని పోషించుకోవడం నాకు ముఖ్యం కాదు. వాడు రామ అంటే మీకు గుణం. గుణాలకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీకు గుణ సంపద అవసరం. ఏది దేశాభిమానం తగ్గించుకోవడానికి గుణ సంపద, ఆ దేహబుద్ధి శవబుద్ధి తగ్గించుకోవడానికి గుణ సంపద అవసరం. అంటే కళ్యాణ గుణాలు అవసరం. కొంతమంది గ్రేట్ క్వాలిటీస్. హనుమంతుడు నేను వైకుంఠానికి రానన్నాడు. ఎంతకాలం ఈ భూమి మీద రామాయణం చదువుతూ ఉంటారో, ఎంతకాలం రామాయణాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు, ఎంతకాలం అయితే రామనామం ఈ భూమి మీద చాంటింగ్ జరుగుతూ ఉంటుందో అంతవరకు నాకు వైకుంఠానికి రావాల్సిన అవసరం లేదు, వైకుంఠానికి రానని చెప్పాడు హనుమంతుడు. ఆ కళ్యాణ గుణాల వల్ల ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ గుణ సంపద, ఆ గుణ సంపద అవసరం. అయితే గుణ సంపద నేర్చుకున్నాక అక్కడ నిలబెట్టాడు భగవంతుడు, నిర్గుణ స్థితికి తీసుకెళ్తాడు. సద్గుణాలు ముందు, సద్గుణాలు వచ్చాకే, సద్గుణాలు అలవాటు పడ్డాకే ఆ సద్గుణం నేను ఇంత గుణం అంటున్నా అంత గుణం అంటున్నా వాళ్ళు అనుకోడు. నిర్గుణ స్థితికి గుణాలు లేని స్థితి, గుణాలు మనసులో ఉన్నాయి. గుణాలు లేని స్థితి ఎక్కడ ఉంది, చైతన్యంలో ఉంది. ఈ గుణాల సహాయం వల్ల వాడు గుణాలు లేని స్థితికి వెళ్ళిపోతాడు. అది సాధనలో ఒక భాగం. అంటే దేహాభిమానం తగ్గించుకోవడానికి కూడా ఆ గుణ సంపద ఉండాలి, ఆ పుణ్యబలం ఉండాలి. బాబా అన్నాడు శిరిడి బాబా ఏమన్నా అంటే, ఎవరైతే నిరంతరం నన్ను స్మరించుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో లేమి లేకుండా చూస్తాను. అంటే వాళ్ళ ఇంటికాడ ఏదైనా ఆర్థిక పడితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను చూస్తాను బాబా అన్నాడు. అయితే వాళ్ళకి ఇబ్బందులు రావటం లేదా వస్తున్నాయో విషయం అటెన్షన్. దాని మీద ఆయనకు భక్తుల మీద ఆయనకు ఉన్న ప్రేమ మనకు తెలుస్తుంది. కొంతమంది నడుస్తున్న దేవతలు లాంటి వాడు, వాళ్ళు దేవతలే కానీ భూమి మీద నడుస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక అమ్మగారు అన్నారు, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా ఇబ్బంది లేదు, అవి సహించుకునే శక్తి అని ఇస్తే సరిపోతుంది. ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు లేదు, సహించుకునే శక్తి ఉంటే దేశానికి ఏదైనా చిన్న రోగం ఉన్న ఇబ్బంది లేదు, బాధ తెలియకుండా ఉంటే. ఇంటికాడ ఇబ్బంది ఉన్నా ఇబ్బందులు లేదు, ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది లేదు, ఆ ఇబ్బందులను సహించుకునే శక్తి స్వామి ఇస్తే. అంటే నువ్వు అమ్మని ఎక్కడైనా ప్రశ్నించుకుని వ్యక్తివాడు ఎవడు అని. మీ నీ చర్యకి లోపల నుంచి నేనుగా వ్యక్తం అవుతుందో దాన్నే ప్రశ్నించుకుంటా. ఈ నేనెవరు, ఇతరులు నువ్వెవరు, నువ్వెవరని ప్రశ్నించుకునే బదులు నీ నేనెవరు, ఇవి నేనెవరు, నా నేను ప్రశ్నించు. ఇతరులు నువ్వెవరు, నువ్వెవరని ప్రశ్నించే బదులు నీ లోపల ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది ఎవరు, ఈ నేనుగా వ్యక్తం అయ్యి ఎవరని దాన్ని నిరంతరం ప్రశ్నించుకుంటుంది. ఆ ప్రశ్న విడిచిపెట్టద్దు నువ్వు. మీరెవరు, ఎవరు నాలో నా లోపల నేను నేనుగా ఎవరో వ్యక్తమవుతున్నారు ఆ నిరంతరము దాని మీద నిఘా నుంచి దాన్ని ప్రశ్నించుకుంటూ ఉన్నాను. ఈ పొలాల్లో పుట్ట ఉంటాయి, పుట్టలో పాములు ఉంటాయి, అవి మధ్యాహ్నం 3:30 టైంలో వస్తాయి బయటికి, మ్యాచ్ తినేసి మళ్ళీ గంట గంటన్నరలో మ్యాచ్ నేసుకుని లోపల తినిపోతాయి. ఈ పుట్ట దగ్గర నిలబడి ఉంటే ఆ పుట్టలో పాములు ఏం చేస్తుందంటే కొంచెం తలకాయ వచ్చేలా, ముందు పుట్టలోంచి పాము బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తొందరగా రాదు, ఇలా చూస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇలా చూస్తుంది పాము, నాలుగు పక్కల చూసుకుంటుంది ఆ పాము, ఇలా చూస్తుంది. ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా ఉంటే మనం లోపల తింటాం. నువ్వు ఆ పుట్ట దగ్గర కాపలా ఉంటే బయటికి వెళ్ళి అన్నం తినడానికి అన్నం దొరకదు. మన 40 రోజులకి 50 రోజులకి ప్రాణానికి అన్నం దొరకదు, 40 రోజులు 50 రోజులు పాము చచ్చిపోతుంది. అలాగే ఈ పుట్ట దగ్గర కాపలట ఎవరు నేనని ఎవరు వస్తున్నారు, లోపల నుంచి వస్తాను కదా, పుట్ట నుంచి పాము వచ్చినట్టే హృదయంలోంచి నేను నేను తలంపు వస్తాను కదా, నీ తలంపు ఎవరైనా తన కాపలట ఎవరు ఎవరు నాలో నేనుగా వ్యక్తులు. శరీరం నేనే అనదు, చైతన్యం నేను అన్నది, చైతన్యం కాదు మంచివాళ్ళు కూడా నేనే అన్నారు, మంచివాళ్ళు కూడా నేను అన్న చైతన్యం దాకా వెళ్ళక్కర్లేదు. ఆ నేను భావన అయితే మంచివాళ్ళు కూడా భావన అనుకుంటుంది. మీ బిడ్డలను మీరు ఎంత బాగా చదివించారంటే నేను ఎవరిని చదివించడానికి అది చదువుకున్నారని చెప్తారు. చదివించడానికి నేను వాళ్ళు ఉండే మేము చదివి మేము చదివిస్తాడు చదివి వచ్చేస్తుంది. వీరికి మేము అవకాశాలు ఇస్తాం కానీ చదువుకోవాల్సిన వాళ్ళు. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ సాగించలేదు కదా గుర్రం సాగర. చదువుకునే అవకాశం ఇచ్చాం అది చదువుకోవాలంటే, నేను వాళ్ళు ఉండి అభివృద్ధిలోకి తీసుకురావడానికి. కొంతమంది ఆ నేనైన తలంపు వాడేవాడరు అసలు, నన్ను వాడకం వదిలేస్తారు అసలు, నేనైన తలంపుని వాడ అసలు నేనైన శబ్దాన్ని వాడరు కొంతమంది. ఎందుకు వాడి కొంచెం పెరుగుతున్నారు, వాడకం మానేస్తే నశిస్తుంది. అని ఈ సమస్య నీ సొంత సమస్య, ఈ నేననే సమస్య నీ సొంత సమస్య. నువ్వు ఈ జన్మలో కాకపోయినా రాబోయే జనానికి నీ సమస్యను పరిష్కారం చేసుకోవాలి, నువ్వు వాయిదాలు వేసుకోవద్దు. నీ నేనే తలంపు సాధ్యమంతగా ఉదయించకుండా చూసుకో, ఉదయించిన తర్వాత నిర్ణయించుకోవటం వేరు. అదే అదే ఆ మొదటి తలంపు సాధ్యమంతగా ఉదయించకుండా చూసుకో, అది కొంతకాలానికి అది నశిస్తుంది, అది ఉదయించకుండా చూసుకుంటే అది నశిస్తుంది. ఏమక్కర్లేదు, మొదటి తలంపు ఎంత ప్రమాదం అయిందంటే మీరు ఎవరైనా మీ ఇంటికి వచ్చి పొగుడుతారనుకోండి, ఇంకా అనుకోండి పొగుడుతారనుకోండి, దానికి మ్యాప్ వెళ్ళిపోదు, మీ తెలియదు లోపలికి మ్యాప్ వెళ్ళిపోదు అన్నాడు. వాడు ఈ మొదటి తలంపు మ్యాప్ తినేస్తున్నాడు అన్నాడు అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడు, ఈ మ్యాప్ తినేస్తున్నాడు, పచ్చగడ్డి తినేస్తున్నాడు, ఈ మొదటి తలంపు పచ్చగడ్డి తినేస్తున్నాడు అని అనుకుంటాడు. అది పెరిగిపోతాడు, అది పెరిగిపోతాడు, అది పెరగటం మీలో అదే అది అది పెరిగిపోతే మోక్షం ఇవ్వడానికి అవకాశం లేదు. అప్పుడు మరి భగవంతుడు ఏం చేస్తాడంటే అది ఎలా తగ్గాలో చూసుకునే ఆ పరిస్థితి నిరూపిస్తూ ఉంటాడు. కొందరు పడకండి, కందరు పడకండి, ఉద్రేక పడకండి, కోపాలు తెచ్చుకోవద్దు, ఆగ్రహం తెచ్చుకోవద్దు. మీ లోపల అజ్ఞానం పెరిగిపోతుందో చూసుకోవడం తెలుస్తూ ఉంటుంది. మరి అజ్ఞానం ఎలా తొలగించుకోవాలి, ఆ పరిస్థితిలో మిమ్మల్ని పెడతా ఉంటాడు. ఎందుకు అందరి విషయంలో పెట్టడు, ఆయన మీరు కోరుకుంటున్నారు కాబట్టి పెడతాడు. మీరు ఎవరు క్షేమం కోరుతున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, కానీ రోడ్డు అంటే వాళ్ళ గురించి ఆలోచించండి. ఒకసారి భగవాన్ అన్నారు, ఈ శాంతి గారు ఎవరు, ఈ అన్నపూర్ణ గారు ఎవరు, ఈ కొత్త మొక్కల్లా కనిపిస్తున్నాయి, ఆయన భగవాన్ దగ్గర ఎవరు కూర్చుని అంటాను అన్నారు. అప్పుడు భగవాన్ గారు ఎవరైతే మన దగ్గరికి ఇంటికి వస్తారు, మనవాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఈ దేశంలో 80 కోట్ల జనం ఉంటే 80 కోట్లు మన దగ్గరికి వచ్చారు, మనవాళ్ళే మన దగ్గరికి. ఈ గేటు ద్వారా ఎవరికైతే తరించి యోగం ఉంటే వాళ్ళు మాత్రమే వస్తారు. నాస్తికులు హాస్టికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు, జ్ఞాని ఈశ్వరుని స్వరూపం పొందుతారు. ఆ దేవుడికి, దేవుడికి ఎంత అధికారం ఉందో, దేవుడు ఎంత సర్వజ్ఞుడో, దేవుడికి ఎంత శక్తి ఉందో, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో, ఆయనకు ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదో, ఈశ్వరుడు ఎంత సమర్థుడో, ఎంత సౌందర్యం ఉంటాడో, ఆయన ఎరుకలేదు, ఏ ఎరుకలేదు జరిగిస్తాడు, అది అని మనకు తెలియటం అంటే ఆయన పాదాలు మీద కూడా మన భక్తి పేరుతుండదు. ఆయన పాదాల మీద మనకు భక్తి తీరుతుంది కదా, మాయి మనకు దారి ఇవ్వదు, ఆయన మాయకి అధిపతి, మాయకి అధిపతి కాబట్టి ఆ మాయకి దారి ఉంటుంది, మనకు దారిస్తుంది. అంటే ఎవరి మార్గం ఎవరు ప్రయాణం చేయని అనుసరణ వద్దు, అంటే మీరు చేసే ప్రయత్నం మటుకి చిత్తశుద్ధి ఉండాలి, కపటం పలికరాదు. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో పలికి రాకపోవడానికి కపటం కారణం. నేను చేసేది హృదయపూర్వకంగా చేయండి, మనసుని అక్కడ పెట్టి చేయండి, హృదయాన్ని అక్కడ పెట్టి చేయండి, చిత్తశుద్ధితో చేయండి, నిర్మలమైన మనసుతో చేయండి, మీరు గమ్యాన్ని చేరుకుంటారు. ఆ నేనెవడనే విచారణ కూడా మీరు హృదయపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనసుతో చేయాలి. దీన్ని మీరు పొందడం మనం సాధించడం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో చేయాలి. ఈ మార్గంలో మనం సక్సెస్ అవుతామని ఆ మార్గం మీద మీకు నమ్మకం ఉండాలి. ఎలా నువ్వు పొందే వస్తువు మీద నీకు ఎంత ప్రీతి ఉందో, నువ్వు చేసే ప్రయాణంలో కూడా, నువ్వు చేసే మార్గంలో కూడా, నువ్వు చేసే ప్రయత్నంలో కూడా అంతే ప్రీతిగా చేయాలి. గోల్డ్ అంత ముఖ్యం, మీన్స్ కూడా అంతే ముఖ్యం. నువ్వు ఏదైతే ఏ గమ్యాన్ని అయితే పొందుదామనుకుంటున్నావో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం చేసే మార్గం కూడా ముఖ్యం. ఇది కూడా ఎంత ప్రీతిగా ఉండాలి. అంటే నువ్వు చేసే పని విచారణ మార్గంలో కూడా చిత్తశుద్ధిగా చెయ్యి, విచారణగా చెయ్యి, చిత్తశుద్ధితో చెయ్యి, ఆత్మవిశ్వాసంతో చెయ్యి. ఆత్మవిశ్వాసంతో చేస్తే మీకు అసాధ్యం అంటూ ఏమి లేదు. ఒక మీరు వెళ్ళి మార్గంలో మిమ్మల్ని అందరూ వదిలేస్తారనుకోండి, ఒకరి మీద ఆధారపడకండి, మంత్రి ప్రయాణం చేయండి. మీ జతలు మిమ్మల్ని వదిలేస్తారనుకోండి, మీ మార్గం మాకు నష్టమైతే మీ జత వాళ్ళు అందరూ వదిలేస్తారనుకోండి, మీ జతకాలు అందరూ అవసరమైతే మీ కుటుంబ సభ్యులు వదిలేసిన మీరు మంత్రిగా ప్రయాణం చేయండి. ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడి ఉంటారు? మీ మార్గం ఒక నష్టలేదనుకోండి, నష్టలేదని మీరు మానేస్తే మీకు ప్రయాణం ఏంటి? మీరు చెట్టు సిద్ధం ఉంటా సార్. ఒక మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ జతగాళ్ళు లేకపోతే మీ బంధువులు ఆ మార్గం మంచిది కాదని చెప్తారనుకోండి, మీకాడ మీకు మంచిది అనిపిస్తారనుకోండి, ఆ మార్గం మీరు చేరుగ్గా ఉందనుకోండి, ఆ మార్గం మీరు సుఖంగా ఉందనుకోండి, మీరు ప్రయాణం చేయండి. వాళ్ళకి నచ్చలేదని మీరు ఇంటి పెట్టేది, వాళ్ళకి నచ్చలేదని మీరు ఇంటి పెట్టి మీరు స్వతంత్రులు కాదు. స్వతంత్రులు కాని వాడికి స్వతంత్రంగా పనిచేసే శక్తి లేని వాడికి జ్ఞానం మాట ఎదురైంది, ఐశ్వర్యం కూడా రా. అంటే మీరు ఏదో ఫ్యాక్టరీ పెట్టుకున్నారనుకోండి, ఆ ఫ్యాక్టరీలో మీకు 10 రూపాయలు వస్తాయనుకోండి, ఈ ఫ్యాక్టరీ ఎవరైంది, ఈ ఫ్యాక్టరీ ఎవరైందని మీ జతకాలు చేస్తే మీరు వదిలేస్తారని మీరు ఎవరు? అలాగే జ్ఞానం పొందే మార్గం కూడా ఎవరో చెప్పి మీరు ఇంటి పెట్టుకోండి. మీకు అందరూ జ్ఞానం తెలుస్తున్నప్పుడు, మీకు శుభం తెలుస్తున్నప్పుడు, అంటే మీరు స్వతంత్రులు కాదని అర్థం. అసలు స్వతంత్రులు కాని వాళ్ళతో సహవాసాలు కూడా చేయొద్దని చెప్పారు. ఇందుకనే స్వతంత్రులు కాని వాళ్ళతో సహవాసం చేయొద్దు, ఎట్టివారు చేతి బిడ్డలతోటి సహవాసం చేయొద్దు. చాలా మంది అస్వతంత్రులు, వాళ్ళు సొంతంగా ఆలోచించిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు సమాజంలో. సమాజంలో సొంతంగా ఆలోచించిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది గురులు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం ఒకసారి వింటైపోతాం, మనం అందరం వదిలేయించాం, కానీ మార్గాన్ని విడిచిపెట్టాం. నీకు ఏదో నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, నీకు అందరూ 10 రూపాయలు వస్తున్నాయి, లేదా ఏదో దుకాణం పెట్టుకున్నావు, నీకు అందరూ 10 రూపాయలు వస్తున్నాయి, ఆ కొట్టు మంచిది కదా, కొట్టు మంచిది కదా, దాన్ని ఎదురేమంటే చెప్పినాడు పాడవు, నువ్వు పాడవుతావు. ఆ చెప్పినాడు ఎందుకు పాడవుతాయి? ఆల్రెడీ పాడై ఉన్నాడు, అది నిన్ను పాడు చేయడానికి ఆడు చెప్తున్నాడు. అంటే అన్ని ఉన్నవాడు అడుగు ఉండాలి, ఏమి లేనివాడు ఎదురెదురు పొందే పర్వాలేదు. గాడి బొమ్మలు ఉన్నవాడు కింద పోయి దాడికి భోజనం అసలు మనం ప్రయాణం చేస్తే 10 నిమిషాలు పోతారు, లేకపోతే ఏమి ఎన్నిసార్లు వెనక చూసేది వెళ్తావు నువ్వు? ఇలా 2 అడుగులేసి మళ్ళీ ఇలా చూసి, ఇలా 2 అడుగులేసి ఇలా వెనక్కి చూసి, ఇలా ఎన్నిసార్లు వెనక్కి చూస్తాడు? సరే నెల నొప్పి వస్తాయి చివరి. గో ఫార్వర్డ్, మార్క్ ఫార్వర్డ్, మోదీ గారి ఎక్స్ప్లెయిన్. ఒక లౌకిక లేదన్నా, మీకు ఆ మార్గం మీకు తేలిగ్గా ఉన్నప్పుడు మీకు ఇష్టం లేదన్నా ఆటంకాలు, మీకు ఇష్టం బాగా ఇష్టమైన ఆటంకాలు పెట్టినా ఆటంకాలను పట్టించుకోదు ఎదరికెళ్తాం. మానవు మన లోపల జ్ఞాన సముద్రం, ఆనంద సముద్రం మన కోసం ఎదురు చూస్తుంది. మనకి జ్ఞానం వచ్చాక తెలుస్తుంది. మళ్ళీ మాటలు మీరు ఎక్కడ అనకండి, మనకి హృదయంలో ఆ మెరుపు మెరిసిన ఇట్టు జ్ఞానం అవుదాం అయ్యాక, ఆనంద సముద్రం మన చేతికి అందాక, ఇక సుఖ సముద్రం మన చేతికి అందాక, అప్పుడు తెలుస్తుంది మన నడిచింది దూరం తక్కువ, ఈశ్వరుడు ఎక్కువ దూరం వచ్చి మనం తీసుకున్నాడు. ఇప్పుడు తెలియదు మనం కష్టపడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం అనుకుంటాం. చీకటికి వెలుతురికి 8 పర్లాంగుల దూరం అనుకోండి, చీకటిలో బయటికి 8 పర్లాంగుల దూరం వచ్చామనుకోండి, ఆయన 7 పర్లాంగులు ఎదరకొచ్చి తీసుకెళ్తాడు వెలుగులోకి. ఇప్పుడు తెలియదు మనకు అది 8 పర్లాంగులు మనమే నడిపేసామనుకుంటాం. జ్ఞానం కలిగాక తెలుస్తుంది మనం నడిచింది 1 పర్లాంగు, ఆయన తీసుకుంది 7 పర్లాంగులు. మరి మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళదు. తర్వాత మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, సంసారంలో కంగారు పడక. మీ సంసారంలో వచ్చే ఇబ్బందికి పూర్వజన్మకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాయంటే, మీరు ఏదైనా చిన్న మంచి చేశారనుకోండి అనుకోండి, అది ఏదైనా చిన్న పొరపాటు చేశారనుకోండి, మీ మంచికి పరిచయం మీ జన్మలోనే ఇవ్వకపోవచ్చు, మీరు చేసిన చెడుకి ఈ జన్మలోనే పరిచయం ఇవ్వచ్చు, 5 జన్మలు ఇవ్వచ్చు, 10 జన్మల తర్వాత ఇవ్వచ్చు, లేదా గంటలో ఇవ్వచ్చు, ఈ జన్మలోనే ఇవ్వచ్చు. అంటే బట్టరవాడు ఏమన్నారంటే, ఈశ్వరుడు నిరంకుశుడు, ఈశ్వరుడు నిరంకుశుడు,
ఆ కర్మ ఫలితాన్ని ఎప్పుడు జోడిస్తాడు, నేను చేసిన కర్మకి ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడు, ఏ జన్మలు ఇస్తాడో చెప్పలేదు. ఆయన ప్రశ్న చేయడం మనకు అవకాశం లేదు. ఆయన నిరంకుశుడు. నిజంగా అన్నాడు భద్రవాడు. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, ఇంకా పుణ్యం రావటాలు, ఇంకా ఫలితం రావటాలు, ఇంకా ఫలితం రావటం లేదని కనిపెట్టుకోకుండా ఆయన ఎప్పుడే ఇస్తాడు. అలా ఎవరినైనా మీరు పీడించారనుకోండి, ఆ పీడించే ఫలితం కూడా ఎప్పుడే ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఎప్పుడు ఇస్తాడో జీవితం తెలియదు. తెలిసిన వాడు ఇస్తాడు, తెలియని వాడు జీవితం. అని మీ సంసారంలో మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోని కంగారు పడకండి. ఆ పూర్వ జన్మలో ఎక్కడో ఏదో ఉంటుంది, దాన్ని కష్టరూపంలో మీకు ఇచ్చాడు. అది అనుభవిస్తే పోతుంది, మళ్ళీ రాబోయే కదా. మీరు అనుభవించక్కర్లే. కానీ మీరు పెద్దలు చెప్తూ ఉంటారు, దుఃఖపడే వాళ్ళందరికీ పాపం నశిస్తుంది, సుఖపడే వాళ్ళందరికీ పుణ్యం నశిస్తుంది. ఏమి నశించడం మంచిదండి? రుణం తీరిపోవడం మంచిదే, ఉండటం మంచిదే. భద్రవాడు అన్నారు ఈశ్వరుడు నిరంకుశుడు. శాంతి చేసుకున్న పుణ్యానికి ఇంకేమైనా పరిస్థితి ఇచ్చేసే శాంతి కంటే నేను ఎక్కువ పుణ్యం చేశాను. మరి నా మాట ఏంటో ఈశ్వరుని అడగడానికి నువ్వు పనికిరావు. నీ పది జన్మల తర్వాత ఇస్తాడు, అలా అప్పటి వరకు నేర్చు చేయవలసిందే. అయితే నేను చెప్పిన మాటలకి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, వ్యవహారిక విషయం. రెండు విద్యలు ఉన్నాయి, ఒకటి పారమార్థికం, రెండు వ్యవహారికం. మనకు రెండు విషయాలు అవసరం, పారమార్థికం మోక్షానికి, వ్యవహారికం ఇతరుల చేత మోసపడకుండా కాపట కాసుకోవటం. మనం ఇతరులను మోసం చేయకూడదు, కానీ ఇతరుల యొక్క మోసంలో మనం పడకూడదు. వ్యవహారిక జ్ఞానం కూడా అవసరం. వ్యవహారిక జ్ఞానం అనవసరం. శరీర యాత్ర వెళ్తాను. మీరు ఏదైనా మాట చెప్తే మీ అత్తగారికి కష్టం కలుగుతుంది అనుకోండి, అనుకోండి మీ అత్తగారికి ఏదైనా బాధ కలుగుతుంది అనుకోండి, ఆ మాట మీరు చెప్పకూడదు. ఆ మాట మీరు చెప్తే మీ అత్తగారి మీద మీకు ప్రేమ లేదని అర్థం. అంటే ఉపనిషత్తులు ఏమన్నాయంటే యథోకాని మాట చెప్పదు. శాంతి ఆవిడకి శాంతి కలిగే మాటలు చెప్పు, సుఖంగా కలిగే మాటలు చెప్పు, కానీ అశాంతి తీసుకొచ్చే మాటలు చెప్పు. ఇవన్నీ వ్యవహారిక విద్యల్లో వస్తాయి. ఈ వ్యవహారికం శరీర యాత్ర నడవడానికి ఉపయోగపడదు. పారమార్థికం వాళ్ళకి మోక్షాన్ని పట్టిస్తుంది, పారమార్థికం వ్యవహారికం. దీన్ని వేదాంత పరిభాషగా చెప్పాలంటే ఆ పారమార్థిక జ్ఞానాన్ని పరావిద్య అంటారు, వ్యవహారిక జ్ఞానాన్ని అపరావిద్య అంటారు. పారమార్థిక జ్ఞానాన్ని ఉపనిషత్తులు ఏం చెప్పినాయంటే పరావిద్య. ఏ విద్యలని పరావిద్య, బ్రహ్మ విద్య. పరావిద్య మోక్షం ఇస్తుంది మరి, ఆత్మవిద్య మోక్ష విద్య. ఆ విద్యను మీద భగవంతుడు గీతలో చెప్పాడు. ఆ విద్య మీకు బోధిస్తున్నాను అర్జున అన్నాడు. ఎందుకు బోధిస్తున్నానని అయితే నువ్వు దశరహితుడు, నువ్వు తెల్లటి వాడు, నీ మనస్సు తెలుపు, స్వచ్ఛమైన వాడు, నీ దోషరహితుడు అర్జున, నువ్వు బుద్ధిమంతుడు. అందుకే నీ రాజు విద్య మీకు బోధిస్తున్నాను. మీరు తొందరపడండి. నువ్వు భరించలేని సుఖం, భరించలేని శాంతి, భరించలేని ఆనందం మీకు వచ్చేస్తుంది. రాదని అనుకోద్దు. రాదు 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 అనుకుంటే మళ్ళీ ఆ తలంపు కూడా మీకు అందిస్తుంది. మనకి బయట పరిస్థితులు బాగున్నాయనుకోండి, కొంతమంది బంగారు పుచ్చుకులు ఉంటారు, వాళ్ళు బయట పరిస్థితులు అన్ని విధాలా బాగానే ఉంటాయి. మంచి వాళ్ళ దగ్గర ఉంటారు, అత్తరింటి వాళ్ళు మంచి వాళ్ళు, పుట్టింటికి వాళ్ళు మంచి వాళ్ళు, ఎదురు మంచి వాళ్ళు అంటారు కొంతమంది. కానీ చేతలు కూడా పుట్టింటి కాడ సుఖపడరు, అత్తరింటి కాడ సుఖపడరు కొంతమంది. కారణం వాళ్ళ మంది పుట్టింటి కాడ సుఖం లేదు, అత్తరింటి కాడ సుఖం లేదు. అక్కడ ఐశాంతి ఎక్కడ ఐశాంతి? కొంతమంది పుట్టింటి కాడ సుఖమే, అత్తరింటి కాడ సుఖమే. కొంతమంది అంటా ఉంటారు ఏది చూసినా మంచి వాళ్ళు మాట్లాడి, అది బంగారు పిచ్చుకలు. బంగారు పిచ్చుకలు కూడా మనకెందుకు లేదు, మనం బంగారు పిచ్చుకలు కాదు. వాళ్ళు శాంతిగానే ఉంటారు సాధ్యమైన వరకు. మామూలుగా కొంతవరకు శాంతిగా ఉండగలుగుతారు. అంటే జ్ఞానం వల్ల వచ్చే శాంతి కాదు, పరిస్థితి ప్రభావం వచ్చే శాంతి. అది ఆత్మశాంతి కాదు. పరిస్థితులు బాగున్నాయి కాబట్టి కొంచెం కొంచెం శాంతిగా ఉంటారు. అదే కొంచెం శాంతిగా ఉన్నట్టు శాంతిగా అయిపోయి శాంతిగా ఉన్నట్టు కనిపిస్తారు. అది బయట శాంతి. ఏం శాంతి అది? బయట శాంతి. ఇంట్లో అందరినీ కొన్ని బాగా చూస్తా ఉంటారు అనుకోండి, మీ ఇంట్లో మిమ్మల్ని ఏ శాంతిగా ఉంటారు. లోపల అశాంతి ఉన్నా, లోపల దుఃఖ సముద్రం ఉన్నా, నీ లోపల బయట వాళ్ళు కొంచెం బాగా చూస్తుంటే శాంతిగా మీ కాలక్షేపం రోజులు వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు బంగారు పిచ్చుకలు మాట నేను చెప్పిన మా పిచ్చుకలు ఉన్నావు, మేము బంగారు పిచ్చుకలం కాదు. వేడి చూసిన పేపరు ఈ పేపర్ ఏం చేస్తాయంటే అవి పైసలు పక్కన పైకి అయినది, ఏదైనా పేపర్ పైకి వెళ్తామనుకో మిగతా పేపర్ అనేది దాని మీద పడి కిందకి లాగేస్తాను. నువ్వు డబ్బాలో పేపర్ అయింది, ఎప్పుడైనా పేపర్ కేజీ పేపర్ కొనండి, దాఖలు వేసుకోకుండా దాఖలు వేసిన పేపర్ని డబ్బాలో అయింది. అందులో పేపర్ ఏం చేస్తానంటే డబ్బాలు పాకి పైకి వెళ్ళిపోతాం, అంటే డబ్బాలో బయట పడిపోతాను. మమ్మల్ని అందరం ఊరేసి మీరు ఎక్కడికి వెళ్తాం, మిగతా పేపర్ అయింది ఆ పేపర్ వెళ్ళి పని కాలు ఎక్కువ కిందకి లాగేస్తాను. ఆ పేపర్ దృష్టిలో అన్నాను. ఒకళ్ళు పైకి అయ్యాము, పైకి రాలేము, ఒకళ్ళు సుఖపడలేము, సుఖపడము, ఒకళ్ళు ఎవరైనా సుఖపడతాం కాదు, ఏదో తిరుగుతూ ఉంటాం కాలక్షేపం అవడానికి. రోజులు రెడ్డి పోయినవి కాలవలు తవ్వండి, మిమ్మల్ని తవ్వడం. ఇప్పుడు మీ మాట ఎదురైన బంగారు తీసుకునే మా మాట చెప్తాం.
మా మాట కూడా చెప్పాలి కదా. అంటే మేము మరి మేము కూడా బతకాలి కదా. మీరందరూ బతికితే మా మాట ఏంటి? మాకు పుట్టింటి కూడా బాగాలేదు, అక్కడి ఇంటి కూడా బాగాలేదు. అయితే మేము కూడా బతకాలి కదా. మనం బతకడానికి కూడా గొప్పదే అండి. లోపల శాంతిని పెంచుకోవాలి, లోపల శాంతిని పెంచుకోవాలి. లోపల శాంతిని మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఇందుకు మీకు శాంతం చేస్తాం. ఆ స్వతంత్రంగా ఇతరులతోటి సంబంధం లేని శాంతి మనం జాగ్రత్తగా, ఒకరితోటి సంబంధం లేని శాంతిని మనం లోపల పెంచుకుంటున్నాం అనుకోండి, అనుకోండి మాట వస్తుంది. ఆ సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ లోపల బండారాన్ని పెంచుకుంటున్నాం అనుకున్నాం. పుట్టింటికాడ పేపర్ ఉన్న పర్లేదు, అత్తరింటికాడ ఉన్న పేపర్ ఉన్న పర్లేదు, మన రోజు కార్యక్రమం చేసి బయటకు వెళ్ళిపోయాం. అది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల శాంతి ఏమిటి వస్తుంది? లోపల శాంతి ఉన్న వాళ్ళకి బయట పరిస్థితులు అనుకూలంగా ఉన్నా మంచిదే, ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది లేదు, అనుకూలంగా ఉంటే మంచిదే. ఒక ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, మీ శాంతి భంగం. మీ పరిస్థితి బాగుందనుకోండి, మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచిదే, ఆ 10 రూపాయలు పెట్టకపోవడం ఇబ్బంది లేదు మీకు. మీరు చెప్పింది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ పరిస్థితి, మీ సంసారం బాగుందనుకోండి, మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచిది, ఒకటి పెట్టరు అనుకోండి, పెట్టకపోయి ఇబ్బంది లేదు. అలాగే నాకు లోపల శాంతి పిగిలిపోయింది అనుకోండి, బయట పరిస్థితి బాగుంటే మంచిదే. ఒకవేళ ఏదైనా బయట పరిస్థితి కూడా బాగుండదు అనుకోండి, బాగపోయినా మనకి ఇబ్బంది లేదు. లోపల నాకు ఏదో మాట్లాడదు, బయట పరిస్థితి బాగున్నాయనుకోండి మంచిదే. మీ పరిస్థితి బాగుంటే మీ అమ్మగారు 10 రూపాయలు పెడితే మంచి పెట్టలేదు, మీకు వచ్చి నష్టం లేదు, అది పెట్టలేదని కూడా అనిపించదు లోపల శాంతి ఉన్నప్పుడు. అంటే లోపల శాంతి మనకు ఉన్నప్పుడు బయట అశాంతి పరిస్థితుల్లో పట్టుకుని శక్తి ఉంటుంది. నేనే విచారణ ఎంతకాలం చేసుకోమంటారో మేము అడుగుతున్నారండి. డాక్టర్ గారిని అడుగుతాను కూడా ముందు ఎంతకాలం వాడాలండి, రాహుల్ దగ్గర వరకు వాడమంటారు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేనే విచారణ ఎంతకాలం చేసుకోమంటారో మేము అడుగుతున్నారండి. ఈ నేను ఎవడను అని విచారణ ఎంతకాలం చేసుకోవాలంటే, మీ లోపల కామక్రోధాలు ఎంతకాలం ఉన్నాయో, మీ తలంపులు ఎంతకాలం ఉన్నాయో, ఈ అసూయుడు కక్షలు కార్పణ్యాలు ఎంతకాలం ఉన్నాయో, రాగద్వేషాలు ఎంతకాలం ఉన్నాయో, మీరు పతనం చేసే తలంపులు ఎన్ని ఉన్నాయి మీ లోపల, అన్ని పూర్తిగా నశించే వరకు మీ ఆవిడ విచారణ చేయవలసింది అంటారు. ఈ తలంపులు ఏ రకం తలంపులు ఉన్నాయి మీకు? ఆ తలంపులు ఎంతకాలం మీకు వస్తూ ఉంటాయో, తలంపులు వచ్చే వరకు ఈ నేను ఆవిడని ప్రశ్న విడిచిపెట్టరు. అలా తలంపులన్నీ రాని కంగారు పడద్దు. ఆ తలంపులన్నిటిని నాశనం చేసి ఈ తలంపు కూడా చివరిలో నశిస్తుంది. అప్పుడు ఒక నిజమేని నేను మీకు తానుగా వ్యక్తం కదా. మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం మీకు ఎప్పుడు ఎలా వ్యక్తం అవుతుంది? మీకు నేనుగా వ్యక్తం అవుతుంది. దానికి శరీరం లేదు, చావులేదు, దానికి ఇతరులు కూడా లేదు. అసత్యమైన నేనికి ఇతరులు ఉన్నారు, నిజమైన నేనికి సత్యమైన నేనికి ఇతరులు లేరు. అసత్యమైన నేనికి ఇతరులు ఉన్నారు, అసత్యమైన నేనికి లోకలండి. సత్యమైన నేనికి లోకం లేదు, సత్యమైన నేనికి ఇతరులు లేరు. సత్యమైన నేనికి చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. అసత్యమైన నేనికి ఈ ప్రపంచం అంతా నిజం కాకపోయినా నిజంలాగా కనిపిస్తుంది. ఈ శరీరంలో అమృతం కాకపోయినా అమృతంలాగే కనిపిస్తుంది. శరీరంలో విజయనిజం అనిపిస్తుంది. అసత్యమైన నేను మీరు శరీరంతో బంగారు అనుకుంటుంది. అసత్యమైన నేనికి అసత్యమైన సత్యంలా కనిపిస్తుంది, అజ్ఞానమైన జ్ఞానంలా కనిపిస్తుంది. అసత్యమైన నేనికి వాళ్ళ స్వార్థమే పరమార్థం కింద కనిపిస్తుంది. వాళ్ళు ఉండి స్వార్థంలో ఉంటారు, కానీ పరమార్థంలో ఉన్నాం అనుకుంటారు. ఎవడు అసత్యమైన నేను ఉన్నవాడు? అసత్యమైన నేనులో నుంచి అన్ని ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, స్వర్గం ఉంది, నరకం ఉంది. అంచేత ఈ అసత్యం నేను పోతే నువ్వు పోవయ్యా. నీ లోపల ఒక సత్యం ఉంది, నీ లోపల ఒక సత్యం ఉంది. ఒక నీ కుటుంబంలో ఏమైనా బాధలు వస్తున్నాయనుకో, నీ మనసుని మార్చుకో. ఆ బాధను బాధగా చూడటమ్మా. భగవంతుడు ఎన్ని రకాలుగా చెప్తున్నాడు, తెలుగు వాళ్ళందరూ వినండి, కలకాయ వాళ్ళందరూ ఆలోచించండి. మీకు ఏదైనా కష్టం వస్తుందనుకో, ఆ కష్టాన్ని చూసే విధానం, ఆ చూపు వదిలేదు. అంటే కష్టాన్ని ఇంకా కష్టంగా చూడటం మానేద్దాన్ని. నువ్వు దృష్టి మార్చుకో. ఏమవుతుంది? నువ్వు దృష్టి మార్చుకుంటే అక్కడ దృశ్యం కూడా మారిపోతుంది. ఇంకా కష్టం కష్టంగా కనపడదు నీకు. దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది. ఇది చూస్తే రోడ్డు కనిపిస్తుంది, ఇది చూస్తే గోడ కనిపిస్తుంది. కానీ నీ ఇంట్లో కష్టం ఉన్నా నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి మార్చుకోవడం ఆ కష్టం కూడా కరిగిపోతుంది. నీ దృష్టిలో ఉన్న దోషాన్ని చూసా. ఒక పరిస్థితులు మీకు బాగున్నాయనుకో, నీ ఇంట్లో ఎటు చూసినా భోగాలనుకోండి. అన్ని ఇంద్రియాలకి సరిపడి భోగాలు ఉన్నాయనుకోండి. ఇంటికాడ గర్వం తెచ్చుకోవద్దు, అహంభావం తెచ్చుకోవద్దు, అన్ని నిజమే అనుకోవద్దు. మనం అడిగితే అన్ని భోగాలు అనిపిస్తున్నాం అనుకున్న వాళ్ళకి రాబోయే జనములు ఈ భోగాలే రోగాల కింద మారుతాయి. మా ఇంటికాడ మా పరిస్థితి బాగుండండి, మాకేమి లోటు లేదండి, అన్ని భోగాలు ఉన్నాయనుకున్న వాళ్ళందరికీ రాబోయే జనములు ఈ భోగాలే రోగాల కింద మారుతాయి. భోగమే రోగం కింద మారుతుంది. భక్తుడికి భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తానంటే బాబానండి, లేకపోతే వెంకటేశ్వర స్వామినండి, లేకపోతే ఈ మొత్తం మనకి ఇంద్రియాలు ఎన్ని ఇంద్రియాలు చూసిన ఆనందంలో మునిగిపోతాయి. ఒక కళ్ళే కాదు, అన్ని ఇంద్రియాలు ఆనందం తొలికిస్తారు. నేను ఈ ఆనందం ఏంటంటే ఆత్మానందం ఎలా ఉంది? భక్తుడు కాని వాడికి అది రాదు. భక్తుడికి మొత్తం అన్ని ఇంద్రియాలు చల్లబడిపోతే అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. మీరు అన్నం పెంచినారనుకోండి, అన్నం తాలూకు రసం అన్ని ఇంద్రియాలకు అందుతుంది. అలాగే మన కళ్ళతోడికి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. ఒక కళ్ళకే కాదు, మొత్తం అన్ని ఇంద్రియాలకి ఆనందం వచ్చేస్తుంది. మీరు చూసి ఆనందం, మీరేం థ్యూరీ నుంచి పెట్టుకోకుండా సత్యాన్ని వేసిన ఉంటే ప్రధానం కాదు. మిగతా థ్యూరీ నుంచి ఏం పెట్టుకోకుండా ఎవరైనా మిమ్మల్ని స్వాగతం చేస్తారనుకోండి, మీకు ఏమైనా సంతోషం వస్తుంది ఫీలింగ్, ఎవరైనా విమర్శిస్తారనుకోండి ఆ దుఃఖం వస్తుంది ఫీలింగ్, ఈ ఫీలింగ్ ఎవరైనా ఉండేనా కొంతమంది అంటూ ఉంటారు. మీరు ఏమైనా ఫీల్ అయ్యారండి, మీరు నా ఇంటికి వచ్చాము మర్యాద చేయలేదండి, ఏదో మేము తొందరగా ఉన్నాం, మీరు ఏమైనా ఫీల్ అయ్యారంటే ఆ ఫీలింగ్ కూడా వదిలేదు. ఇంకా ఫీల్ లేదు, ఇంకా ఫీలింగ్ వదిలేస్తే మన మనసు గూట్లో పడిపోతుంది. ఈ ఫీలింగ్లే మనం పంపడం ఉంచుతుంది. ఏమంటే మీరు నేను గౌరవం చేయలేదు, ఏమైనా ఫీల్ అవుతుందా అనుకుంటారే, ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ వదిలేదండి, అసలు ఎంతకాలం ఉంటాం ఇక్కడ, ఎక్కడ మీద ఎంతకాలం ఉంటాం? రోజు ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాను ఈ భూమి మీదకి, ఆ ఫీలింగ్ ఎలా వేరుకోవాలో నేర్చుకోవడానికి వచ్చాం. మనకి ఈ భూమి ట్రైనింగ్ రావు భగవంతుడా, చివరిసారి ప్రార్థన చేస్తున్నాం. ఒక ఈశ్వరుడా, ఒక పరమేశ్వరుడా, భక్త గారు చెప్పినట్టు ఒక నిరంకృషుడా, పరమేశ్వరుడు ప్రార్థించవలసింది ఒకటి. శరీరానికి మరణం రాకముందు, ఈ శరీరం క్షవం అవకముందే మీ సత్పురుషులు సహవాసం చేయండి, జపధ్యానములు చేయండి, మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి. ఆ బుద్ధిలో మీ దోషాలు శాశ్వ లేకుండా సరణించుకోవాలి. ఆ సరణించుకునే శక్తి మనకు పరిగణిస్తే ఆయన ప్రార్థించవలసినదే మొదటి ప్రార్థనదే చివరి ప్రార్థనదే. ఇన్ని ఫస్ట్ ప్రేయర్ అని తీసి లాస్ట్ ప్రేయర్. మీ ప్రార్థనది నా ప్రార్థనది మన ప్రార్థన. ఈ శరీరానికి మరణం రాకముందే మన బుద్ధిలో ఉన్న దోషాలకు బాగుపోతే కొత్త జన్మలు వచ్చేస్తాయి. మరి కొత్త లోకానికి వెళ్ళాలి అంచేది మనం ఇక్కడ ఉండగాని, మలిగిపురంలో ఉండగాని, ఈ భూమి మీద ఉండగాని, ఈ ప్లానెట్ మీద ఉండగాని, ఈ శరీరం ఇక్కడ తిరుగాడుతున్నప్పుడే, ఈ శరీరం ఇక్కడ శ్మశానానికి వెళ్ళకముందే మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలో, ఎంతవరకు ప్రయత్నం చేసి బుద్ధిలో ఉన్న దోషాలను శేషం లేకుండా తొలగించుకుంటే వారికి ప్రయాణాలతో సంబంధం లేదు, నిర్వహణ స్థితిని పొందుతాడు, మోహం నశిస్తుంది, మోక్ష సుఖాన్ని పొందుతాడు. భక్తవారు అన్నారు, విష్ణువారు ఇది నాలుగు చేతులు ఇంటికి వెళ్ళా ఒక చేయి సరిపోతున్నా కదా. మహావిష్ణువు ఎలా అడిగారంటే, భక్తవారు ఎందుకు నాలుగు చేతులు పెట్టుకున్నావు, ఒక చేయి సరిపోతుంది కదా. జీవులందరూ మోక్షం ఆడారు, జీవులందరూ మోక్షం ఆడితే ఒక చేయి సరిపోతుంది. నాలుగు చేతులు ఎందుకంటే ధర్మ అర్ధ కామ మోక్ష. ఈ జీవులు రకరకాలు ఉన్నారు, అందరూ మోక్షం ఆడారు, కొంతమంది కోరికలు అడుగుతారు. ఆ కోరికలు అడిగేవాడికి ఒక చెయ్యి, ధర్మాన్ని ఆచరించే బుద్ధి కలగలేమని అడిగేవాడికి ఒక చెయ్యి, మాకు పైసాడి అని అడిగేవాడికి ఒక చెయ్యి, నాకు ఏమీ అక్కర్లేదు మోక్షమే కాదు అడిగేవాడికి ఒక చెయ్యి అంటే నాలుగు చేతులు పెట్టుకున్నాడు మహర్షి. మాకు మోక్షం వద్దు పైసాలు చాలంటారు కొంతమంది, మాకు జ్ఞానం వద్దు పైసాలు చాలు, మా కోరుకున్న కోరికలు నెరవేరిపోతే సరిపోతుంది, చచ్చిపోయిన తర్వాత ఏదో అవుతాం, ముందు మాకు అనుకున్న కోరికలు సరిపోతే చాలా కొంతమంది అడుగుతారు. ఈ జీవకోట్లు అందరూ బట్టలు నీకంటే మోక్షం కావాలని అందరికీ కావాలనుకోకు అంటే నాలుగు చేతులు పెట్టుకున్నాను, నాలుగు రకాలకి నాలుగు పాయిస్తాను అంటున్నారు వారి మహావిష్ణువు. ఇప్పుడు ఎక్కడో దాకా ఇందులో మనం ఉన్నాము, ఎందులో ఒక్కరికి అందరూ మోక్షం కాదు, అందరికీ ఎక్కర్లేదు. కొంతమందికి తాత్కాలికంగా కోరిక నెరవేర్లేదు సరిపోతుంది, కొంతమందికి ఏదైనా తలకాయ పోటీ ఉంటే మాకేం అక్కర్లేదు, తలకాయ పోటీ తగ్గిపోతే సరిపోతుంది అనిపిస్తుంది. అందరూ తల రకంగా అడుగుతూ ఉంటారు అంటే నాలుగు చేతులు పెట్టుకున్నాను నాలుగు రకాలకి, నాలుగు రకాల మనుషులకి నాలుగు రకాలుగా ఇవ్వటానికి బట్టారు. మోక్షం కూడా అడుగుతారు, వాళ్ళకు కూడా చేయి పెట్టుకున్నారు, వాడికి ఇచ్చి చేయి అది వేరే. అయితే ఆ చేతులకి చావులేదు, ఆ చేతులకి చావులేదు. ఇక్కడ మనం ఎవరైనా ఆదరిస్తూ ఉంటారనుకునే మనుషులు అది చచ్చిపోతే ఆదరించేవాళ్ళు మనకు కనుక్కోరు. ఇది ఆదరించే వాళ్ళు ఉంటే మంచిదే, కానీ మనం ఎక్కువ భగవంతుడి మీద ఆధారపడటం మంచిది. ఇంకా ఆ చేతులకు ఇంటికి చావులే, ఈ చేతులకు చావు ఉంటుంది. నేను ఎవరైనా అడుగుతాను రా, ఈ మధ్య మీరు పుట్టింటికి వెళ్ళారు అయితే మా అమ్మ చచ్చిపోయింది కదండి, ఎవరు ఉన్నారు పుట్టింటి కాడ ఎవరు కాదు ఏంటి, ఎవరు పలకరించేవాళ్ళు ఎవరు ఉన్నారు, భోజనం మాట ఉందండి అసలు ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు పుట్టింటి కాడ, అమ్మ పోయింది కదా. భోజనాలు బుట్లు ఎదురైంది, రైతులు బుట్లు కూడా ఎదురైంది, అది అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు, అమ్మ పోయింది కదా. అటువంటి అమ్మ కాదు ఇచ్చే, అటువంటి అమ్మ చేతులు కాదు ఇచ్చే, అంటే పూర్తిగా మనం ఆధారపడవలసిన చేతులు. అవర పై దగ్గర కేట్టు అయ్యే మహావిష్ణువు యొక్క నాలుగు చతుర్భుజుడు. నిజమైన సృష్టి సృష్టిలో నిజమైన సృష్టి ఎవరంటే ఒక జ్ఞాని మాత్రం. ఆ జ్ఞానం ఈశ్వరుడి దయ లేకుండా, ఈశ్వరుని కరుణ లేకుండా దయని ఆ జ్ఞానాన్ని మనం పొందలేదు. ఆయన దయ లేకుండా జ్ఞానాన్ని మనం పొందలేదు, ఆయన అనుగ్రహం లేకుండా పొందలేదు. అంటే మీరు ధర్మాన్ని ఆచరించడంటే ఎప్పుడు మీకు ఫలితం ఇవ్వాలో, ఎక్కడ ఫలితం ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దానికి తెలుస్తుంది. ధర్మస్వరూపులు భగవంతుడు. మీరు చేసిన పనికి మీకు ఫలితం ఇవ్వకుండా భగవంతుని ఇచ్చిపోవడం, ఆయన మరిచిపోవడం, మరిచిపోవడం జ్ఞాపకం ఉంచుకోవడం అనేది మనసుకు సంబంధించిన విషయాలు. ఆయన చైతన్యం భగవంతుడు, మనలాగా మరిచిపోవడం భగవంతుడు, ఆయన చైతన్య స్వరూపుడు. మరిచిపోవడం జ్ఞాపకం అనేది మన మనసుకు సంబంధించిన విషయాలు. ఇంకా మాటలు అక్కడ జాగ్రత్తగా ఉండండి, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికి రాదు. చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాంధీ గారి చెప్పి మీకు చెడు అనకు, చెడు చూడకు, చెడు వినకు. ఇది మీకు ఆధ్యాత్మికంగా చివరి మెచ్చని కూడా, చివరి ఆటంకాన్ని కూడా దాటించే శక్తి ఉండాల్సిందని. మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసేటప్పుడు చివరి మెచ్చని కూడా దాటించి తీసుకెళ్తున్నట్టు. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు. అదే గాంధీ గారి గురు, అదే మీరు కూతురు బాబు. ఓం నమః నారాయణాయ, నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. మీకు మంచి గుణాలు సంపాదించుకుంటున్నారంటే ఏదో టైంలో ఏదో జన్మలో మీరు నిర్గుణ స్థితికి వెళ్ళిపోతారు, అంటే చైతన్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ గుణాలు నిర్గుణ స్థితిని తీసుకొస్తాయి. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సాయిరం 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 సాయిరం, ఓం శ్రీ సాయిరం 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 సాయిరం, ఓం శ్రీ సాయిరం 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 సాయిరం, ఓం శ్రీ సాయిరం ఓం శ్రీ సాయిరం. ఆంజనేయస్వామి ఏమన్నాడు? ఆంజనేయస్వామి అవతారమని చెప్తాడు సాయిబాబా. ఆంజనేయస్వామి ఏమన్నాడు? వైకుంఠం నాకు వద్దు, నీ నామం వినపడతానికి నాకు చెప్పి సరే. ఓం నమో నారాయణాయ, అంటే భగవంతుడి మీద మనకు భక్తి ఎందుకు కలగటం లేదంటే ఆయన శక్తి తిరుగుతున్నాడు. ఆయన శక్తి మనకు తెలుస్తుంటే, భగవంతుడి శక్తి గురించి శ్రవణం చేస్తుంటే భక్తి కలుగుతుంది. ఈశ్వరుడంటే ఎంత శక్తి ఉంది, ఈశ్వరుడు నా శక్తి మనకు తెలియకపోతే మనకు భక్తి కలగదు, భక్తి లేకపోతే ముక్తి లేదు. ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి మీరు, భగవంతుడు ఎత్తువాడో మనకి తెలుగుతూనే మన మనసులో ఉన్న మనకి చూడ మన మనసు ఆయన తెలుసు. భగవంతుడు ఎవరో మనకి మన మనసుకు తెలుగుతూనే మన మనసు గురించి ఆయనకు తెలుసు. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ మన మనసు గురించి మటుకు ఆయనకు తెలుసు. ఆ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. వెళ్ళివాడు అనుకుంటున్నాడు, నీ వెళ్ళివాడు ఏం కాదు, ధనుష కాదు, ముద్దబ్బలు కాదు భగవంతుడు. నీ మనసులో ఏముందో నీకు తెలియకపోవచ్చు, కానీ భగవంతుడు తెలియకుండా ఉండడు. ఒక నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు. Shanti, Shanti, Shanti.